లు ఏమయ్యుంటున్నావో వాటిని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేటువంటి ఉద్దేశము, నమ్మకం చాలామంది క్రైస్తవులలో కనబడుతూ ఉంది. అది కొంతవరకు వాస్తవమే. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మరి విశేషంగా తన బిడ్డలు ఉపవాసముండి ప్రార్థన చేస్తే తప్పకుండా సమాధానము ఇచ్చే దేవుడే. అయినప్పటికీ కూడా లేఖనముల ప్రకారంగా ఉపవాస ప్రార్థన చేయడానికి లేక చేసేవారు ఎవరై ఉండాలి? ఉపవాస ప్రార్థన చేయడములో కానీ చేసిన తరువాత కానీ వాళ్ళు ఏ విధమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి? ఎందుకంటే మనము ప్రార్థన చేసి దేవుని మన ప్రార్థన వినేలాగునా లేక మనము అడిగింది దేవుడు చేయులాగునా, దేవుని చిత్తము ఏదన్నా కావచ్చు కానీ మరి నేను నా ఇష్టాన్ని బట్టి నాకు ఏదో మంచి మేలు కొరకు అడుగుతాను కాబట్టి దేవుడు నేను అనుకున్నట్లుగా చెయ్యాలి, నేను అడిగినది ఇవ్వాలి అనేది మనము కలిగి ఉండడము, ఆ ఉద్దేశాన్ని సహజం. కానీ లేఖనాల్లో ఏం బోధించబడుతూ ఉంది? వాక్యములో ఉపవాసం ఉన్నటువంటి భక్తులు, విశ్వాసులు, వాళ్ళు ఎలాగూ ప్రార్థన చేశారు, వారు ప్రార్థన చేసిన తరువాత దేవుడు వారికి ఎటువంటి విధంగా సమాధానమిచ్చాడు, ఆ సమాధానానికి వారు ఎలాగూ ప్రతిస్పందించారు, అది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన గురించి, ఉపవాసము గురించి మనము ఏమనుకుంటున్నాం? లేకుంటే కొంతమంది దేవుని భక్తులు, సేవకులు ఏమని బోధిస్తూ ఉన్నారు? అది వాక్యానుసారమైన బోధ అయితే మంచిదే, కానీ మన సొంత ఉద్దేశ్యాన్ని, మన సొంత అభిప్రాయాన్ని మనము అనుకున్న విధంగా ఆ ప్రార్థన గురించి కానీ లేక ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి విషయంలో కానీ మనం అనుకోవడం కానీ లేక మనం అనుకున్న విధంగా బోధించడం కానీ అది ఎంత మాత్రమూ మంచిది కాదు. కాబట్టి లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థన గురించి ఏమి బోధిస్తున్నాయి? కొద్ది నిమిషాలు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక సంఘం ఉపవాసించి ప్రార్థన చేస్తున్నటువంటి విషయము మనము అపొస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయములో మొదటి వచనాల్లోనే చూస్తాం. ఒక సంఘమంతా కూడా, సంఘములో ఉన్నటువంటి బోధకులు, ప్రవక్తలు, విశ్వాసులు అందరూ కలిసి ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా మంచిదది. కొంతమంది విశ్వాసులు ఉపవాసం ఉండమంటే ఎరుగనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, ఉపవాసము చేయనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది ఉపవాసం అని చెబుతున్నా కూడా భోజనం మానొచ్చు కానీ ప్రార్థన తగిన విధంగా చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటూ ఉంది. కానీ ఆదిమ క్రైస్తవ సంఘం ఉపవసించి ప్రార్థించినటువంటి సంఘముగా మనకు కనబడుతూ ఉంది. ఈ సంఘము ఎక్కడ ఉంది అంటే అంత్యొకయలో ఉన్నటువంటి సంఘముగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ అంత్యొకయ సంఘం ఎలాగూ ప్రారంభించబడింది, ఈ సంఘ స్థాపకులు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ సంఘం అపోస్తలుల చేత ప్రారంభించబడినది కాదు, లేక గొప్ప భక్తులు లేక గొప్ప బోధకులు సేవకులు వాళ్ళు ప్రారంభించింది కాదు. ఈ విషయంలో కూడా చాలా మంది విశ్వాసులు వరనుకుంటూ ఉంటారు, సంఘాలు ఎవరు స్థాపిస్తారు, దైవజనులు సంపూర్ణ సువార్త సేవలో ఉన్నవాళ్ళు, గొప్ప బోధకులు పెద్ద పెద్ద ప్రసంగికులు వాళ్లే సంఘాలు స్థాపించేవాళ్ళు అని మనము పొరబడుతూ ఉంటాం. అది వాస్తవమే, దేవుడు తన సేవకుల ద్వారా సంఘాలు స్థాపిస్తాడు. అయినంత మాత్రాన విశ్వాసుల ద్వారా సంఘాలు స్థాపించబడవు అనుకోవడం మాత్రము వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు వాడుకున్నప్పుడు ఒక గొప్ప సేవకుడు కావచ్చు, సామాన్యమైన విశ్వాసి అయినా కావచ్చు, దేవుని చేత వాడబడితే అతని ద్వారా ఆమె ద్వారా సంఘాలు స్థాపించబడతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క రాజ్యము విస్తరించబడేదిగా మనము చూడగలుగుతూ ఉంటాం. అంత్యొకయలో ఒక గొప్ప సంఘము ఒకప్పుడు యెరూషలేము కేంద్రముగా క్రైస్తవ్యానికి ఉంటే అనతి కాలములోనే అది అంత్యొకయకు మార్చబడినట్లుగా మనం చూస్తాం. గొప్ప ఉజ్జీవం, ఆత్మల రక్షణ, దేవుని కార్యాలు, వాక్యము ఎంతో ఇతోధికంగా ప్రకటించబడుతూ ఉన్నటువంటి, వాక్యమును ప్రేమించేటువంటి, దైవ సేవకులను గౌరవించేటువంటి, ప్రేమించేటువంటి గొప్ప సంఘముగా అంత్యొకయ సంఘం ఉంది. మరి సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే సామాన్యమైనటువంటి విశ్వాసులు. 11వ అధ్యాయం ప్రక్క పేజీలోనే మనకు కనబడుతుంది, అంత్యొకయ సంఘములో మొదట ఎవరు సువార్త ప్రకటించారు. 19, 20, 21 వచనాల్లో ఆ విషయాలు మనకు కనబడతాయి. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంత్యొకయ ప్రాంతముల ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభు అయిన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎవరు స్థాపించారు అంత్యొకయలో సంఘము, ఎవరు సువార్త ప్రకటించారు అంత్యొకయ ప్రాంతములో అంటే సామాన్యమైనటువంటి విశ్వాసులు. అంతేకాదు, వాళ్ళు యెరూషలేము నుండి చెదరిపోయి వచ్చిన వాళ్ళు, పారిపోయి వచ్చిన వాళ్ళు. మనకి మరొక దురభిప్రాయం కలిగి ఉంటాం, ఏమనంటే సంఘాలు స్థాపించే వాళ్లకు బాగా డబ్బుండాలి, పలుకుబడి ఉండాలి, లేకుంటే సమాజంలో బాగుగా ఎరిగిన వారు, అలాగే స్థానికులు, స్థానబలం కావాలి, డబ్బు కావాలి, పలుకుబడి కావాలి, చాలామంది తెలుసుండాలి, అవన్నీ ఉంటే మంచిదే, దాంట్లో తప్పు లేదు. కానీ అంత్యొకయలో స్థాపించబడిన సంఘము ఎవరి చేత స్థాపించబడిందంటే యెరూషలేము నుండి హింస వలన పారిపోయి వచ్చిన వాళ్ళు, చెదరిపోయిన వాళ్ళు. పారిపోయే వాళ్ళు ఎలా పారిపోతారు? వాళ్లకు కలిగిన ఆస్తి అంతా సమకూర్చుకొని, వాళ్లకున్నటువంటి చరస్థిరాస్తులన్నీ నెమ్మదిగా అమ్ముకొని అన్నీ కూడా సమకూర్చుకొని జాగ్రత్తగా వెళతారా? అలా వెళ్ళరు. పారిపోవడం అంటే ప్రాణభయముతో చేతికి దొరికినంత వరకే పట్టుకొని, అవసరమైతే కట్టుబట్టలతో వెళ్ళిపోతారు. పరిస్థితుల బట్టి యెరూషలేములో గొప్ప హింస, సువార్తను బట్టి, యేసు క్రీస్తు నామమును బట్టి హింస కాబట్టి విశ్వాసులు చెదరిపోయారు, పారిపోయారు. డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఎవరికి వారు తెలవరు. ఒక క్రొత్త ప్రదేశములో అన్యులుగా ఉంటూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చారు వాళ్ళు, స్థానిక బలము లేదు, కానీ వారితో దేవుడున్నాడు, వారికి దేవుడు తోడయ్యున్నాడు. ఒక సామాన్యమైనటువంటి విశ్వాసీ కావచ్చు, నీ దగ్గర ఏమీ కూడా లేకుండా ఉండవచ్చు, నీకు తెలిసిన వాళ్ళంటూ ఎవరూ కూడా లేరు, కానీ దేవుడు గనక నీకు తోడయ్యుంటే, దేవుడు నీ పనిని ఆశీర్వదించినట్లయితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా మంది విశ్వాసులు అనుకుంటారు, నేనేమి చేయగలను, నా దగ్గరేముంది, నేను ఏ విధంగా సంఘాన్ని స్థాపించడానికి నేనేం చేయగలను, లేక సంఘంలో నేనేం చేస్తా, నేను సామాన్యురాలను, సామాన్యమైనటువంటి వ్యక్తిని. మన దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం, సామాన్యులైనటువంటి వారిని అసామాన్యులుగా వాడుకొనగలిగినటువంటి దేవుడు, సాధారణమైనటువంటి విశ్వాసులను అసాధారణమైనటువంటి తన సాధనములుగా వాడ శక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి చెదరిపోయినటువంటి, పారిపోయినటువంటి ఈ విశ్వాసులు అంత్యొకయకు వచ్చి వాళ్ళు ప్రభు అయిన యేసును గూర్చి ప్రకటించారు, ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక అనేక మంది నమ్మారు. మనము ఎంత ప్రయాసపడినా, ఎంతగా సువార్త ప్రకటిస్తూ ఉన్నా, దేవుని హస్తము మనకు తోడుగా లేకపోతే, దేవుని యొక్క సన్నిధి సహాయము ఆత్మ నడిపింపు లేకపోతే మన పరిచర్య ఫలించదు, ఆశీర్వదించబడదు, ఆత్మల రక్షణ జరగదు. అంత్యొకయలో చెదరిపోయినటువంటి విశ్వాసులు, పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు సువార్త ప్రకటించగా అక్కడ సంఘము స్థాపించబడింది. ఆ విషయము యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు, అపోస్తలులకు వినబడింది. ఆ తర్వాత మనం చదువుతాం 22వ వచనములో 11వ అధ్యాయములో, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అంటే అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం! ఆ సంఘాన్ని గూర్చినటువంటి విషయాలు నిజంగా అవి చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. అక్కడ సంఘము స్థాపించబడింది, ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అపోస్తలులు ఆశ్చర్యపోయారు, పెద్దలు ఆశ్చర్యపోయారు, యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఆశ్చర్యం కలిగింది. కాబట్టి వాళ్ళు అంత్యొకయలో ఏం జరుగుతుందో, దేవుడు ఎలాగూ అక్కడ కార్యాలు చేస్తున్నాడో తెలుసుకుని సమాచారము తేవడానికి బర్నబాను పంపించారు. బర్నబా వెళ్ళాడు. అక్కడ దేవుడు చేస్తున్నటువంటి పనిని చూచి ఎంతగానో సంతోషించాడు, వారితో మాట్లాడాడు, బహుశ కొద్ది దినాలు ఉండి ఉంటాడు. ఆ తరువాత అతడు సౌలు కొరకు వెళ్ళి సౌలును పట్టుకుని అంత్యొకయకు తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అంత్యోకయలో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలు, వారు వాక్యము కొరకు ఆకలి కలిగినటువంటి వారు, వాక్యము వినాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, వాక్యమును బహుగా ప్రేమించేవారుగా బర్నబా గమనించాడు. బర్నబా వచ్చాడు, బర్నబా వారికి బోధించాడు. కానీ విశ్వాసుల యొక్క ఆసక్తిని చూచినప్పుడు, దేవుని వాక్యము కొరకైనటువంటి ఆశ అతడు చూచినప్పుడు, సౌలు వంటి భక్తుడు వీరికి బోధించాలి, ఇంకా లోతైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు వీరు నేర్చుకోవాలి, కాబట్టి సౌలును నేను తీసుకుని వస్తానని అతడు వెళ్ళి సౌలును తీసుకుని వచ్చి వారు కలిసి, 26వ వచనంలో మనం చూస్తాం, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. నేననుకుంటా బర్నబా అలాగే సౌలు ఒక సంవత్సరం అంతా ఉండిపోదామని రాలే ఆ సంఘములో. ఏదో కొద్ది రోజులు, కొద్ది దినాలు, కొన్ని వారాలు బహుశా ఉండి మరలా మరొక స్థలానికి వెళ్ళొచ్చు అని వచ్చి ఉంటారు. కానీ వచ్చిన తరువాత, వాళ్ళు బోధించడం ప్రారంభించిన తరువాత, సంఘము యొక్క ఆసక్తిని వారు చూచి, సంఘము ఎలాగూ వాక్యానికి ప్రతిస్పందిస్తుందో వారు గమనించి సంఘాన్ని విడిచిపెట్టలేకపోయారు. సౌలు ఏమి మాట్లాడతాడు, బర్నబా ఏం చేస్తాడు, వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు కాదు, మనుష్యులను సంతోష పెట్టడానికి ప్రసంగాలు చేసేవాళ్ళు కాదు, మనుష్యుల మెప్పును కోరేవారు కారు, వాళ్ళు వాక్యాన్ని బోధించేవాళ్ళు, విశ్వాసులను వాక్యము చేత గద్దించేవాళ్ళు, దేవుని పిల్లలను క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు, దేవుని ఆత్మ ఎలాగూ నడిపిస్తే ఆ విధంగా పరిచర్య చేసేటువంటి దైవ జనులు వాళ్ళు. కాబట్టి అటువంటి సేవకులు, బోధకులు ఆ సంఘములో సంవత్సరమంతా ఉన్నారంటే, ఆ సంఘము ఎంతగా వాక్యాన్ని ప్రేమించేది, ఆ సంఘము ఎంతగా వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉంది. కొంతమంది విశ్వాసులు అనబడే వాళ్ళు ఉంటారు, ఆదివారం ఆరాధనకు వస్తారు, అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, కానీ వాక్యము ప్రకటించబడేటప్పుడు మాత్రము ఆసక్తి ఉండదు. కొంచెము ఒక 2 నిమిషాలు ఎక్కువైతే చాలు సనుగుకునేటువంటి విశ్వాసులు, ఎప్పుడు ముగించబడుతుందా అని కనిపెట్టేటువంటి వాళ్ళు. వాక్యానికి మన హృదయాల్లో స్థలము ఉండడం లేదు, వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, కాబట్టే మన జీవితాల్లో సరైనటువంటి ఆత్మీయత లేదు, దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండడం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం లేదు, దేవుని యొక్క వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత మనము ఇవ్వలేకుండా ఉంటూ ఉన్నాం. అంత్యోకయ సంఘం భక్తుడైనటువంటి పౌలు, బర్నబాలు వాక్యాన్ని బోధించేవారు కాబట్టి వారికి ఎంతగానో వారు ప్రేమించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి సంవత్సరం ఉండిపోయారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది భక్తులు వచ్చారు అక్కడి నుంచి. ఎక్కడికి? అంత్యోకయ సంఘానికి. ఇప్పుడు 13వ అధ్యాయానికి వస్తే మనకు కనబడతారు అక్కడ 5 ప్రాముఖ్యమైనటువంటి బోధకులు, ప్రవక్తలు. బర్నబా సౌలుతో కలిసి 5 బోధకులు, ఆ తరువాత విశ్వాసులు అందరూ కలిసి 2వ వచనంలో 13:2 ఈ విధంగా ఉంది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. ఉపవాసము ఉండేవాళ్ళు ఎవరై ఉండాలి? ఉపవాసము ఉండాలనుకునేవాళ్ళు ఎవరై ఉండాలి అంటే, ఇక్కడ ఎవరు ఉపవాసం ఉన్నారు అంటే, అవును అంత్యోకయలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు కదా, అంత్యోకయలో ఉన్నటువంటి ఈ సంఘస్థులు ఉపవాసం ఉన్నారు. కానీ వాళ్ళు ఎలాగున్నారు ఉపవాసానికి ముందు? వారు ప్రభువును సేవించేటువంటి విశ్వాసులు, ప్రభువుకు లోబడేటువంటి విశ్వాసులు, దేవుని సేవకుల పర్యవేక్షణలో బోధించబడుతున్నటువంటి నడిపించబడుతున్నటువంటి దేవునికి దేవుని యొక్క సేవకులకు లోబడేటువంటి దేవుని పిల్లలు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని సేవకులను ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని బహుగా ప్రేమిస్తూ ఉన్నారు, దేవునికి సంపూర్ణంగా లోబడి దేవుడు ఏం చెప్తే దాన్ని చేయడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళు వీరు. వారు ఉపవాసం ఉంటూ ఉన్నారు. ఎవరు ఉపవాసం ఉండాలి? నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుని ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించవలసిందే? కాదు కాదు, ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసము భక్తి కాదు. ఆదివారము ఆరాధనకు వచ్చేటువంటి ఆ సమయములోనే ఆ దినమే మన భక్తి విశ్వాసము కాదు. ఆదివారము నుండి మరలా వచ్చే ఆదివారము వరకు కూడా, వారమంతా కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయము, ఆరాధించే మనస్సు, దేవుని వాక్యాన్ని చదివేటువంటి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటువంటి, దేవుని సహవాసములో నిరంతరము ఉండేటువంటి అనుభవం. అంత్యోకయ విశ్వాసులు ప్రభువును సేవిస్తూ ఉన్నారు. కేవలము సంఘములో మాత్రమే ప్రభువును సేవించడము కాదు, సంఘములో ఆరాధనలో మాత్రమే వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయడం కాదు, వారమంతా కూడా వారి గృహాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి విశ్వాసులు, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నటువంటి విశ్వాసులు, దేవుని సహవాసములో కొనసాగుతున్నటువంటి విశ్వాసులు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేస్తూ ఉన్నారు. ఉపవాసానికి ముందు ఎవరైనా కూడా ప్రభువును సేవించేటువంటి అనుభవం, ప్రభు సహవాసములో కొనసాగుతూ ఉన్న అనుభవం, దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించేటువంటి అనుభవం, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థించే అనుభవం. అవసరమున్నప్పుడు మాత్రమే ప్రార్థన కాదు, సమస్య వచ్చినప్పుడే దేవుడు కాదు, అన్ని వేళలా కూడా మన జీవితంలో ఏమి సంభవించినా కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి మనసు, దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి స్థితి క్రైస్తవులమైనటువంటి మనము కలిగి ఉండాలి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడు. నిజంగా అలాగూ ఎవరైతే ప్రభువును సేవిస్తూ ఉపవాసముండి ప్రార్థన చేస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే కేవలము అడగడమేనా? కాదు, అడగడానికంటే ముందు దేవునితో సన్నిహితమైన సంబంధం, సహవాసము, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి లోబడుతూ దేవుని పిల్లల సహవాసములో దేవుని సేవకుల పర్యవేక్షణలో కొనసాగేటువంటి విశ్వాసుల ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ విశ్వాసులు వారు ఆ విధంగా ఉండి ఉపవాసముండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడు. తప్పకుండా దేవుడు బదులిస్తాడు. మన ప్రార్థనకు సమాధానం రాలేదు అంటే దేవునిలో సమస్య కాదు, మనలోనే సమస్య. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మాట తప్పనటువంటి వాడు, ఆయన వాగ్దానాలు ఎన్నటికీ కూడా అవును అన్నట్టుగానే ఉంటూ ఉన్నాయి. అయినా కూడా అనేక మార్లు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే కానీ సమాధానం వచ్చిందా? కొంతమంది చెప్తూ ఉంటారు, నేను రోజుకి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తా, లేకుంటే వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. మంచిదే, కానీ ప్రార్థనకు సమాధానం వచ్చిందా? నీ ప్రార్థన దేవుడు విన్నాడా? నీవు అడిగింది పొందుకున్నావా? లేదు అంటే మనలో ఏదో సమస్య. అవును, దేవుడు ప్రార్థన వెంటనే వినొచ్చు, లేకుంటే అనతి కాలములోనే, కొద్ది కాలములోనే సమాధానం వస్తుంది. కానీ అసలు సమాధానం రాకుండా మాత్రము ఉండదు. కొంతమంది ప్రార్థన, ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు సమాధానం ఇచ్చేవాడు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడు. ఏమి మాట్లాడాడు అనేది ప్రాముఖ్యం. ఏం మాట్లాడాడు ఇక్కడ? రెండో వచనము రెండో భాగములో, నేను, పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు సంఘంతో, బర్నబాను, చదవండి, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. ఈ మాటలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మామూలుగానే ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇక్కడ రాయబడి ఉంది, సౌలును బర్నబాను నా కొరకు ప్రత్యేకపరచుడి అంటున్నాడు. అదే కదా మాట్లాడాడు. కానీ దేవుని మాట ఇక్కడ ఎటువంటిది అంటే, ఆ సంఘానికి ఒక పిడుగుపాటు వార్త అన్నమాట, వారికి ఇష్టము లేనటువంటి మాట అన్నమాట. వారు ఎంత మాత్రము కూడా అంగీకరించలేనటువంటి విధమైనటువంటి మాట అన్నమాట. వాళ్ళు ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సేవిస్తూ ఉన్నారు, దేవునికి లోబడుతూ ఉన్నారు, వాక్యానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, వారికి అయిష్టమైంది మాట్లాడుతున్నాడు. వారికి ఇష్టం లేదు. ఏమిష్టం లేదు? మనం అనుకుంటాం, మనం ప్రార్థన చేస్తే, పైగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నేను అడిగినట్లుగా దేవుడు ఇవ్వాల్సిందే, దేవుడు నా పక్షంగా పనిచేయాల్సిందే. దేవుడు తన కృపను బట్టి చాలా సందర్భాల్లో అవును మనం అడిగింది ఇస్తాడు, కానీ అన్ని వేళలా అన్ని సందర్భాల్లో కూడా దేవుడు కేవలము మనం అడిగింది మాత్రమే ఇచ్చేవాడా? మనము ఎలాగూ ఆయన చేయాలంటే అలాగూ మాత్రమే చేసేవాడా? ఆయన మన సేవకుడా? కానీ కాదు. ఆయన దేవుడు, ఆయన సర్వ అధికారము కలిగిన వాడు, సమస్తము తన ఇష్ట ప్రకారం చేసేవాడు, తన మహిమ కొరకు చేసేవాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత భక్తి విశ్వాసాలతో ప్రార్థించినా మొర్రపెట్టినా దేవుడు తన అనుకున్నట్లుగానే చేస్తాడు, ఆయన ఇష్ట ప్రకారమే చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ అధికారం ఉంది. దానిని విశ్వాసులు గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. ఈ అంత్యోకయ విశ్వాసులు వాళ్ళు ఆ విధమైనటువంటి భక్తితో విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మ ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు, సౌలును బర్నబాను అక్కడి నుంచి పంపించేయండి. వాళ్ళకి ఎంత భయంకరమైన వార్త ఇది! బర్నబా వచ్చినప్పటి నుంచి సంఘములో, సౌలు వచ్చినప్పటి నుంచి సంఘములో సంవత్సరం పైబడి వారు మాకు వాక్యాన్ని బోధిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. వారు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ఎన్ని అద్భుతాలు జరిగించబడ్డాయి, ఎంతగా సంఘము అభివృద్ధి చెందింది, సంఘములో ఎంత ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటున్నాం, మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా మా సంఘాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. కారణం, దైవజనులైనటువంటి సౌలు, బర్నబా, మిగిలినటువంటి బోధకులు, ప్రవక్తలు మా సంఘములో ఉండి మమ్మను ఇంతగా ఆత్మీకంగా బలపరుస్తున్నారు. సంఘము విస్తరిస్తూ ఉంది, ఆత్మకార్యాలు జరిగించబడుతున్నాయి, అనేక మంది రక్షించబడుతున్నారు. ఇటువంటి సమయంలో దేవుడేమంటూ ఉన్నాడు, వాళ్ళిద్దరిని ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళు, వారిని సంఘం నుండి పంపించేయండి. వారి కొరకు నా ప్రణాళిక వేరే ఉంది, నా పని వేరే ఉంది. ఇంతవరకు మీతో ఉన్నారు, ఇక్కడి నుంచి పంపించేయండి. అవును, దేవుడు ఒకవేళ మనము ఎంత ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసినా కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టము లేనటువంటి సమాధానము దేవుని దగ్గర నుండి రావచ్చు. నీవు కోరు కొనను విషయము నీకు అంగీకారము కానటువంటిది దేవుడు చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సమస్తము తన ఇష్ట ప్రకారము తన చిత్త ప్రకారము చేసే దేవుడు. ఆయన ఏమి చేసినా మంచి చేసే దేవుడు, మన మేలు కొరకు చేసే దేవుడు. మనము అర్థం చేసుకొనలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, మన యొక్క గ్రహింపుకు ఆ విషయాలు గోచరము కావు. అయినా కూడా దేవుడు ఏమి జరిగించినా తన బిడ్డల మేలు కొరకు చేస్తాడు, తన మహిమ కొరకు చేస్తాడు. అంత్యోకయ సంఘం ఉపవాసముండి ప్రార్థన చేస్తుంటే బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకపరచండి. అయితే అసలు దేవుడు సంఘముతో అలాగూ మాట్లాడవలసిన పనేంటి? వాళ్ళ పర్మిషన్ దేవునికి కావాలా? వాళ్ళ అనుమతితో బర్నబాను సౌలును దేవుడు తీసుకుని వెళ్ళాలా? ఆయన దేవుడు కదా, సర్వాధికారము కలిగిన వాడు కదా, తన ఇష్ట ప్రకారం ఏమన్నా చేయగలిగిన వాడు, ఆయన ప్రశ్నించగలిగిన వారు ఎవరు లేరు కదా. కానీ దేవుడు ఎందుకు సంఘముతో మాట్లాడుతున్నాడు? వారి అనుమతి కోరుతున్నట్లుగా కనబడుతూ ఉంది, మీరు వారిని పంపించండి. ఆయన తీసుకుని వెళ్ళిపోవాలంటే తీసుకుని వెళ్ళిపోగలడు, వారితో చెప్పకుండా. ఆత్మచేత వాళ్ళు నడిపించబడగలరు. మనకు తెలుసు దేవుని వాక్యములు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆత్మకు ఎంత లోబడ్డారో మనకు కనబడుద్ది. 16:6 మనం చూస్తాం, పౌలు అతనితో ఉన్నటువంటి వారు ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నారు, కానీ వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు, కాబట్టి వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరలా వారు బితువుని యొక్క వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంటే పరిశుద్ధాత్మ చేత తన సేవకులను అంత ఆ విధంగా నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు. వారు ఎక్కడ వాక్యం ప్రకటించాలో, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి అవసరమైతే అక్కడ నుండి ఆయన తన చిత్త ప్రకారం వారిని తీసుకుని పోగలడు. కానీ ఈ సందర్భంలో సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, వారిని ఒప్పించి తీసుకెళ్ళి వెళ్ళాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంత దయగలిగిన, కృపగలిగిన మంచి దేవుడు. మనలను హర్ట్ చేసేవాడు కాదు, మనలను గాయపరిచేవాడు కాదు, మనలను నొప్పించి తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడు కాదు. కానీ తన చిత్తానికి మనలను ఒప్పించి, మన ఆయన చిత్తానికి మనము తలవంచేవారుగా మనలను మార్చి ఆ పిదప తన చిత్తాన్ని జరిగించే దేవుడు. తన బిడ్డలను ఎన్నడు కూడా ఆయన నిరుత్సాహపరిచే దేవుడు కాదు, వారిని బాధ పెట్టే దేవుడు కాదు. కాబట్టే మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళెవ్వరికీ కూడా వీ భక్తులను విడిచిపెట్టుకోవడం ఇష్టంలే. మా సంఘములోనే ఉండాలి, ఇక్కడే పరిచర్య చేయాలి, ఇంకా సంఘం అభివృద్ధి చెందాలి, ఇంకా ఆత్మకార్యాలు జరగాలి, ఇంకా సంఘం విస్తరించబడాలి, ఇంకా కూడా ఈ సంఘము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలంటే సౌలు మాతోనే ఉండాలి, బర్నబా మాతోనే ఉండాలి. కానీ దేవుని చిత్తం వేరుగా ఉంటూ ఉంది, కాబట్టి సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారిని నా కొరకు ప్రత్యేకపరచండి. ఆ తరువాత 3వ వచనానికి వచ్చినప్పుడు అంతట వారు ఉపవాసం అన్నారు, 2వ వచనములో ఉపవాసం అన్నారు, 3వ వచనములో కూడా మరల ఉపవాసం అన్నారు. ఆ ఉపవాసానికి మూడవ వచనంలో ఉన్న ఉపవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమిటి వ్యత్యాసం అంటే, మొదటి ఉపవాసం రెండవ వచనంలో ఉన్నటువంటి ఉపవాసం ఏంటంటే, వాళ్ళు దేవుడు మేము అనుకున్నట్లుగా చెయ్యాలి అని చేసేటువంటి ఉపవాస ప్రార్థన. దేవుడు మేము అనుకున్నట్లుగా ఆయన పని చెయ్యాలి, మా పక్షంగా మేము అడిగింది మాకివ్వాలి, మా ఇష్టాన్ని ఆయన నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశ్యముతో చేసినటువంటి ఉపవాస ప్రార్థన రెండవ వచనంలో ఉంది. కానీ ఆ ఉపవాస ప్రార్థనకు వారి యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడాడు, ఆయన చిత్తాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. అప్పుడు మరలా వాళ్ళు ఉపవాసం అంటున్నారు. ఎందుకు ఉపవాసం? ఈ ఉపవాసం అంటే, ఇప్పుడు వాళ్ళ ఉపవాసము, వాళ్ళ ప్రార్థన ఏంటంటే, వాళ్ళు వచ్చినటువంటి మార్పు, ప్రభువా మా ఇష్టము కాదు, మా చిత్తము కాదు, నీ ఇష్ట ప్రకారమే నీ సేవకుల పట్ల జరగాలి, మా పట్ల కూడా జరగాలి. కాబట్టి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. అసలైనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే, వాస్తవానికి దేవుణ్ణి మన ఇష్ట ప్రకారం పని చేయించుకోవడం కాదు, మనము దేవుడు తన చిత్తాన్ని మార్చుకొని నా ఇష్ట ప్రకారంగా ఆయన పని చేయాలి అనేటువంటి మనసు కలిగి ఉండి చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. కానీ నా ఇష్టము ఏమైనా అంతిమంగా దేవుని చిత్తము జరిగించబడాలి, దేవుని చిత్తానికి నేను తలవంచాలి, దేవుని చిత్తానికి నేను లోబడాలి, దేవుని ఇష్ట ప్రకారంగా నేను మారాలి, నా ప్రార్థన నా ఉపవాసం నన్ను మార్చాలి, నా మనస్సును మార్చాలి, నా ఉద్దేశాన్ని మార్చాలి, నా ఇష్టాన్ని మార్చాలి. ఎలాగూ మార్చాలంటే, నా ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చబడాలి, నా చిత్తాన్ని దేవుని చిత్తముగా నా ప్రార్థన మలచాలి. తప్ప నా ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మారుస్తా, నా ప్రార్థన ద్వారాగా దేవుడు నా ఇష్ట ప్రకారంగా పనిచేసేటట్లుగా నేను చేస్తా కానే కాదు, ఆ విధమైనటువంటి ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన కానే కాదు. అంత్యోకయ విశ్వాసులు వాళ్ళు మరల ఉపవాసం ఉండి మూడవ వచనంలో చూస్తూ ఉన్నాం, అంతట వారు చదవండి మూడవ వచనం, చాలా శ్రద్ధగా వింటున్నట్టున్నారు, చాలా సైలెంట్ గా ఉన్నారు మంచిగా. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని, ఎంత మార్పు వచ్చింది చూడండి. ఇప్పుడు వాళ్ళు ఉపవాసం దేనికోసం ఉన్నారు? దేవుని సేవకుల కొరకు ఉపవాసం. దేవుడు వారిని పిలిచాడు, వారు దేవుని పిలుపునందుకొని వెళ్ళబోతూ ఉన్నారు, కాబట్టి వారి కొరకు మేము ఉపవాసం ఉండాలి. ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి మేము. దేవుడు వారిని మా మధ్య ఏ విధంగా బలమైనటువంటి సాధనములుగా వాడుకున్నాడో, ఏ విధంగా మా సంఘముల ఉజ్జీవము రగిలిందో, ఏ విధంగా ఆత్మలు రక్షించబడ్డవో, ఏ విధంగా దేవుని యొక్క రాజ్య విస్తరణ ఇక్కడ జరిగిందో, ఈ సేవకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పటికీ కూడా, వారు దేవుని చేత బలంగా వాడబడాలి, ఆత్మలు రక్షించబడాలి, దేవుని యొక్క చేతుల్లో బలమైనటువంటి సాధనములుగా ఈ సేవకులు ఉండాలి. అది వీరి యొక్క ప్రార్థన. విశ్వాసులమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా, ఉపవాసం ఉండే వారంగా చాలా మంది విశ్వాసులు ఉంటారు. కానీ దేనికోసం నీ ఉపవాసం? దేనికోసం నీ ప్రార్థన? దేనికోసం నీ కన్నీరు? దేవుని సేవకులకైనటువంటి భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుని సేవకులను గూర్చినటువంటి భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారముతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలుగుతూ ఉన్నామా? ఎంతవరకు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకున్నటువంటి సమస్యల కొరకు ఇదే ప్రార్థన. దేవుణ్ణి గూర్చినటువంటి, దేవుని పనిని గూర్చినటువంటి, దేవుని సేవకులను గూర్చినటువంటి, దేవుని యొక్క రాజ్య విస్తరణను గూర్చినటువంటి ఆలోచన లేకుండా ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి లేదు. ఎంతవరకు కూడా నేను, నా కుటుంబం, నా అవసరతలు. అంతియొకయ సంఘం దేవుని పని జరిగించబడాలి. దేవుని సేవకులు మరింత బలముగా వారు వాడబడాలి. తమ ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చుకున్నారు. దేవుని ఇష్టాన్ని తమ ఇష్టంగా మార్చుకున్నారు. తమ చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు మన ఇష్ట ప్రకారంగా, నేను అనుకున్న విధంగా ఆయన చెయ్యాలి అనుకోవడం కాదు. నన్ను, నా ప్రార్థన, నా విశ్వాసం, నా ఉపవాసము దేవుని చిత్తానికి లోబడేటువంటి వ్యక్తినిగా మార్చాలి. దేవునికి అనుగుణమైనటువంటి విధంగా నన్ను మార్చాలి. ఇంతకు ముందైతే నేను ఉపవాసం ఉండి నా ఇష్టము జరగాలని ప్రార్థన చేశాను, కానీ నా ప్రార్థన వలన దేవుడు నాతో మాట్లాడినటువంటి దాని పర్యవసానంగా ఇప్పుడు నా మనసును మార్చుకుంటున్నా, నా ఇష్టాన్ని దేవుని ఇష్టానికి అప్పగించుకుంటున్నా. కాబట్టి దేవా, నీ చిత్తం మాత్రమే జరగాలి. నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ రాజ్య స్థాపన జరగాలి. దానికి నా వంతు నేను ప్రయాసపడతాను. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంతియొకయలో ఉన్నటువంటి విశ్వాసులు ఉపవాసించి ప్రార్థన చేయగా వారి యొక్క అభిష్టానికి విరుద్ధంగా దేవుడు మాట్లాడినప్పటికీ దేవుని చిత్తానికి లోబడినటువంటి సంఘం, దేవుని యొక్క ఇష్టానికి తలవంచినటువంటి సంఘం, దేవుని యొక్క పరిచర్య కొరకై దేవుని సేవకులను వారి సంఘములో నుండి పంపించడానికి సంతోషంగా ఇష్టపడ్డారు. ముందైతే ఇష్టంలే, కానీ ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి చూడండి దేవుడు ఎలా మలిచాడో వాళ్ళను. ఎంత ఇష్టమైనటువంటి వారుగా ఇప్పుడు వాళ్ళు మార్చబడ్డారు. అయిష్టంగా పంపించట్లే ఇప్పుడు దేవుని సేవకులను వాళ్ళు, లేకుంటే ఏమాత్రం కూడా వారి యొక్క మనసుల్లో ఏ బాధ కూడా లేదు. సంతోషంగా దేవుని చిత్తానికి వాళ్ళు లోబడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని చిత్తము ఇది, దానికి నేను లోబడాలి అనుకుంటానో, అప్పుడు మన జీవితాల్లో సనుగుడు ఉండదు, గొనుగు ఉండదు, అసంతృప్తి ఉండదు. దాని స్థానములో సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. హృదయపూర్వకంగా దేవుని పనికి సహకరించగలిగిన వారంగా ఉండగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి మరలా ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిస్తూ ఉన్నారు. అంటే విశ్వాసుల జీవితాల్లో గాని, దేవుని పని జరిగించబడడానికి గాని ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. సంఘములో ఉపవాస ప్రార్థన, అలాగే దేవుని సేవకులు సేవ కొరకు బయటకు వెళుతూ ఉంటే సంఘము ఏం చేస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పంపిస్తుంది. చాలా సంఘాల్లో దేవుని సేవకులు దేవుని పరిచర్య కొరకు ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, ఆయా స్థలాల్లో వాక్యము ప్రకటించడానికి వెళుతూ ఉన్నారు. ఆ సమయాల్లో సంఘంగా మనం ఏం చేస్తున్నాం? విశ్వాసులుగా మన ఇంటి దగ్గర ఉండి మనము చేసే పని ఏమిటి? దేవుని సేవ కొరకై వెళ్ళినటువంటి మా సేవకులు దేవుని మహిమార్థం వాడబడాలి, ఆయన పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, దేవుని యొక్క రాజ్యము ఇంకా విస్తరించబడాలి, దేవుని సేవకులను దేవుడు బహుబలముగా వాడుకోవాలి అనేటువంటి ఆశ, ఆసక్తి మన హృదయాల్లో ఉంటే ఏం చేస్తాం? అంతియొకయ సంఘము వలె మన సేవకులు బయటకు వెళ్ళినప్పుడు, సేవలో ఉన్నప్పుడు, సువార్త అందిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు మనమున్న స్థలములో వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారి కొరకు ఉపవాసం ఉంటాం. అంతియొకయ సంఘం తమ కొరకు కాదు ఉపవాసం, దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు. ఒకవేళ ఇంతవరకు మనం ఆ విధమైనటువంటి ఉద్దేశంతో అటువంటి ఉపవాసం, అటువంటి ప్రార్థన మనకు లేకపోతే, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనము దేవునితో ఒక మాట ఇద్దాం, దేవునితో ఒక నిబంధన చేసుకుందాం, ఒక తీర్మానంలోనికి వద్దాం. ప్రభు, ఇంతవరకు నా కొరకు, నా కుటుంబము కొరకు కేవలము భౌతికమైనటువంటి విషయాలను గూర్చినటువంటి ఆసక్తితోనే నిన్ను అడిగే వ్యక్తినిగా నేనున్నాను, కానీ ఇక నుండి నీ సేవ కొరకు, నీ సేవకుల కొరకు, మీ రాజ్య విస్తరణ కొరకు ప్రార్థించే వ్యక్తినిగా నేనుంటాను, మీ సన్నిధిలో కన్నీరు కార్చేటువంటి వ్యక్తినిగా ఉంటాను. అటువంటి భారాన్ని నా హృదయములో నీవు అనుగ్రహించండి తండ్రి. మనలను మనము దేవునికి అప్పగించుకుందాం, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం, దేవుని మహిమార్థం, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రార్థించే సంఘముగా ఉందాం. ఆ విధంగా ఉండడానికి దేవుని ఆత్మ సహాయము మనకు అనుగ్రహించబడునుగాక. దేవుడు తన వాక్కును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.